ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ.
ಪದಿಹೇನವ ಅಧ್ಯಾಯಂ ನಾಲ್ಗವ ಶ್ಲೋಕಂ.
ತತಃ ಪದಂ ತತ್ ಪರಿಮಾರ್ಗಿತವ್ಯಂ ಯಸ್ಮಿನ್ ಗತಾನ ನಿವರ್ತಂತಿ ಭೂಯಃ. ತಮೇವ ಚಾದ್ಯಂ ಪುರುಷಂ ಪ್ರಪದ್ಯೇ ಯತಃ ಪ್ರವೃತ್ತಿಃ ಪ್ರಶ್ರುತಾ ಪುರಾಣೀ.
ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಈ ಪುರುಷೋತ್ತಮ ಪ್ರಾಪ್ತಿ ಯೋಗಂ 15ನೇ ಅಧ್ಯಾಯಂಲೋ ಸಂಸಾರ ವರ್ಣನ చేసిన తర్వాత ఈ సంసారాన్ని నుంచి బయటపడే మార్గం చెప్తున్నారు. వాటికి సాధనాలు ఏమిటి? ఈ సంసారం అనే దాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారు. అనేక సామాన్య లక్షణాలు ఉన్నాయి అశ్వత్థ వృక్షానికి, ఈ సంసారానికి. అది వివరంగా చెప్పిన తర్వాత ఎవరైతే ఈ సంసార వృక్షాన్ని నరక్కి వేయాలనుకుంటారో, అంటే ఛేదించాలనుకుంటారో, కూకటి వేళ్లతో పెకిలించాలనుకుంటారో, అంటే జనన మరణ సంసార చక్రం పడకుండా ఉండాలనుకుంటారో, వాళ్ళు ఈ సాధనలు అభ్యసించాలి అని 4వ శ్లోకం నుంచి మనకు చెప్తున్నారు. ఏమిటి ఆ సాధనలు అంటే, మూడు సాధనలు చెప్పారు. 3వ శ్లోకంలో ఒక సాధన చెప్పారు, 4వ శ్లోకంలో రెండు సాధనలు చెప్తున్నారు. 3వ శ్లోకంలో ఏం చూశానంటే అసంగ శస్త్రేణ అని చెప్పారు. అసంగం అంటే అసంగత, వైరాగ్యం అని అర్థం. దేని మీద కూడా రాగద్వేషాలు లేకుండా ఉండడమే వైరాగ్యం. అసంగత రాగద్వేషాన్ని తగ్గించుకోవడానికి వైరాగ్యం అభ్యాసం చేయాలి. 2వ సాధన ఏంటంటే జ్ఞానయోగం, శ్రవణం మనన నిధిధ్యాసనం లేక జ్ఞాన విచార. ఈ సంసారాన్ని ఛేదించాలి అంటే ప్రతి ఒక్కరూ శ్రవణం చేయాలి, శాస్త్రశ్రవణం చేయాలి. ఏ సత్యాన్ని అయితే తెలుసుకుంటే ఈ సంసారం నుంచి బయటపడతామో, ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసం చేసే శ్రవణమే శాస్త్రశ్రవణం. ఏ సత్యాన్ని అయితే తెలుసుకుంటే ఈ జనన మరణ సంసార చక్రం నుంచి మనిషి బయటపడతాడో, ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం శ్రవణం, దాన్ని జ్ఞానయోగం అంటారు. 3వ సాధన ఏం చెప్పారంటే ప్రపత్తి అన్నారు, శరణాగతి. ప్రపత్తి గురించి చెప్పబడింది, శరణాగతి. ఇక్కడ వైరాగ్యం అంటే ఏమిటి అని మనం తెలుసుకోవాలి. అది వినంగానే వైరాగ్యాన్ని గురించి మాట్లాడతారు, మనకి ఇదంతా సూట్ కాదు భగవద్గీత అని చెప్పి అనుకుంటుంటారు. కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే వైరాగ్యం అంటే ఏమిటి అంటే, ఏ విషయం మీద అభిమానాన్ని పెంచుకోవద్దు అని అర్థం. రాగం, అటాచ్మెంట్, మనం కలిగిన వస్తువుల మీద కానీ, మన దేహం మీద కానీ, మనకు సంబంధించినటువంటి బంధువుల మీద కానీ, దేహం మీద, మనకు సంబంధించిన వస్తువుల మీద, దేని మీద కూడా రాగాన్ని పెంచుకోకూడదు. అలా పెంచుకోకుండా ఉండడమే వైరాగ్యం. వస్తువులు దూరంగా ఉండడం మనుషులు దూరంగా ఉండడం కాదు. వస్తువులు దగ్గరున్నా కూడా, మనుషులు దగ్గరున్నా కూడా, వారి నుంచి మనం ఏది ఆశించకూడదు. ఈ ఫలం కలగాలి, వాళ్ళు ఇలా ఉండాలి, అలా అనేటువంటిది, వాళ్ళు ఉంటేనే నాకు ఆనందం, తృప్తి అనే భావన వస్తే అది రాగం అంటారు. ఆ వస్తువుల వల్ల, ఆ మనుషుల వల్ల నాకు సంతోషం, నాకు సుఖం, వాళ్ళు కనుక దూరం పోతే నాకు దుఃఖం వస్తుంది అనుకుంటే అది దాన్ని రాగం అంటారు. ఆ రాగం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి దుఃఖం కలుగుతుంది. వస్తువులు ఎప్పుడు పర్మనెంట్గా ఉండవు, ఉన్నా సరిగ్గా ఉండవు. మనుషులు కూడా ఎప్పుడు మనతో పాటు పర్మనెంట్గా ఉండరు, ఉన్నా కూడా సరిగ్గా ఉంటారని చెప్పలేము, మన చేతుల్లో లేదు కదా. అలా మనం ఎదురు చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ రాగం వలన మనం అనుకున్నట్లు జరగకపోయేటప్పటికీ మనకు మనస్సులో బాధ కలుగుతుంది. కనుక ఆ బాధ నుంచి నువ్వు ఎలా బయటపడతావంటే వైరాగ్యం ఉన్నారు, రాగాన్ని పెంచుకోవాలి. అంతేకాకుండా మనకిష్టమైన విషయాల మీద రాగం పెంచుకుంటాం, వాటితో ఉంటూనే ఉండాలి, అభిమానం పెంచుకోకూడదు. అది వివేకం అంటే. పెంచుకున్నావు అనుకో, నువ్వే బాధపడాలి. రెండవది ఏంటంటే ద్వేషం. మనకిష్టమైనవి మన దగ్గరికి వస్తాయి ఒక్కొక్కసారి, మనకిష్టమైనవి రావు, మనకిష్టం కాని వస్తుంటాయి దగ్గరికి. ఇష్టం కాని మనుషులు కానీ, ఇష్టం కాని అంటే ద్వేషం ఉన్నటువంటి, మనకు ఇష్టపడనటువంటిది అంటే ద్వేషం ఉన్న వస్తువులు కానీ, మనం ద్వేషించే వస్తువులు కానీ, మనుషులు కానీ, పరిస్థితులు కానీ వచ్చినప్పుడు మనం మళ్ళీ బాధపడతాం. ఎందువలన అంటే మనకు ద్వేషం ఉన్నది కనుక. మనం ద్వేషిస్తాం కొన్నిటిని, కొన్ని వస్తువులని, కొన్ని పదార్థాలని, కొంత మనుషుల్ని, కొన్నిటి పరిస్థితుల్ని మనం ద్వేషిస్తుంటాం, ఇష్టపడదు మనస్సు. ఇది ఉన్నా కూడా కష్టమే, మళ్ళీ బాధపడుతుంది మనస్సు. అంటే ఇష్టం లేనివేమో వచ్చినప్పుడు బాధ వస్తుంది, ఇష్టమైనవి పోతాయి అంటే బాధ వస్తుంది. ఎందువల్ల అంటే రాగద్వేషాల వల్ల. ఈ రాగద్వేషాలు రెండింటిని తగ్గించుకుంటేనే నీకు ముక్తి అని అర్థం. రాగద్వేషాలని కొంచెం కొంచెం తగ్గించుకో. నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం అన్నావంటే అది లేకపోతే నీకు కష్టం అవుతుంది. ఇష్టం ఎప్పుడు కష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఇష్టం కష్టాన్ని తెచ్చిపెడుతుంది. అదేమిటండి, ఇష్టం లేకుండా ఎట్లుంటామండి అన్నారు. ఇష్టం ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ ఇష్టమైనది లభించకపోతే బాధపడకూడదు, అది కష్టమే కదా. ఇష్టమైనది లభించకపోతే బాధపడతాడు మనిషికి. దుఃఖానికి ఇదొక్కటే కారణం, తాను ఇష్టపడినది తనకు లభించకపోతే బాధపడతాడు. కనుక ఇష్టాయిష్టాలన్నీ పక్కన పెట్టు. లైక్స్ అండ్ డిజ్లైక్స్ అంటారు వీటిని. లైక్స్ అంటే రాగం, డిజ్లైక్ అంటే ద్వేష. లైక్స్ అండ్ డిజ్లైక్, ఇష్టాయిష్టాలు. ఆ ఇష్టాయిష్టాలు ఎంత తీవ్రంగా ఉంటే అంత దుఃఖం మనిషికి. కానీ మనిషిని వెన్నాడుతూ ఉంటాయి అవి, ఇష్టాయిష్టాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఆ ఇష్టాయిష్టాలు ఉండడం వల్లనే, రాగద్వేషాలు ఉండడం వల్లనే మనిషికి దుఃఖం, సంసార బాధలన్నీ కూడా. ఇది యొక్క సీక్రెట్ మనం తెలుసుకొని కొంచెం ఆచరించడం మొదలుపెట్టామంటే మనకే లోపల శాంతి తెలుస్తుంది. ఇష్టాయిష్టాలు తగ్గుతూ వస్తే ఏదైనా పర్వాలేదు, ఓకే ఎవ్రీథింగ్ అన్నట్లుగా వచ్చిందనుకోండి మనస్సు, బాధ ఉండదు. కానీ అంత తేలిక వదలలేమే, జిగట అంటారు చూసారా, జిగట పట్టుకున్నట్టుగా, బంక పట్టుకున్నట్లుగా పట్టుకుంటే ఈ ఇష్టాయిష్టాలు, నాకు ఇది చాలా ఇష్టం, పైకి అనకపోయినా కూడా లోపల ఎక్కడో ఉంటుంది కూర్చొని. అది కొన్నిసార్లు బయటికి చెప్తాం, కొన్ని బయటికి చెప్పం అంతే. కానీ ఇష్టాయిష్టాలు మనిషిని పీడిస్తాయి నిజంగా. ఎంత పీడిస్తాయి అంటే వాణ్ణి చాలా పీడిస్తాయి. అది మనం గమనించలేము. అది గమనించే అంత సమయము ఆలోచన ఉండదు. ఈ లోపల మనం వాటికి బానిసైపోతాం, ఇష్టాయిష్టాలకు బానిసైపోతాం. ఆ ఇష్టాయిష్టాలకు తగినట్లుగా మనిషి జీవించాలి కోరుకుంటున్నాడంటే గర్వం, అహంకార మమకారాలే కారణం. ఇష్టాయిష్టాలు తీవ్రంగా రాగద్వేషాలు ఉండడానికి కారణం ఏమిటి? అహంకారం, తన శరీరం మీద ఈ యొక్క అహంకారం వలన మమకారం పెరిగి అహంకార మమకారాలే కారణం. అహంకారం మమకారం మనిషికి ఎప్పుడు, ఇదంతా డయాగ్నోసిస్ అన్నమాట. దుఃఖానికి మనం డయాగ్నోస్ చేస్తున్నాం, బయాప్సీ అంటారు చూసారా, మాస్టర్ చెక్అప్కి పంపిస్తేనే భయం భయంగా ఉంటుంది, బయాప్సీ అన్నారు. మనం వాటి యొక్క గ్రిప్పులో పడిపోయి ఉన్నాం అన్నమాట, ఇష్టాయిష్టాలకి గ్రిప్పులో ఉన్నాం మనం. అది మనస్సు చేసేటటువంటి ఒక మాయ, విచిత్రం, బయటపడలేము అంత తేలిక. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి, ఇప్పుడు నాకు వచ్చే దుఃఖానికి కారణం ఏమిటి? నేను అనుకున్నది లభించకపోయినా దుఃఖం వస్తుంది, నేను కోరుకున్నది దూరమైనా దుఃఖం వస్తుంది. ఈ కోరుకోవడం వలనే కదా కారణం, నేను ఇంకా కోరుకోను. ఏది ఇచ్చినా భగవంతుడు నాకు ప్రసాదమే అనే దృష్టి ప్రపత్తి అంటారు. రాగద్వేషాలను తగ్గించుకోవడానికి వైరాగ్యం పెంచుకో. వైరాగ్యం అంటే అందని ద్రాక్ష పండు పుల్లన అనే వైరాగ్యం వద్దు మనకు. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అంటారు, గ్రేప్స్ ఆర్ సవర్. అది అందరికీ వస్తుంది, కాసేపు ఉంటుంది పోతుంది. ఇట్లా విచక్షణ చేసి వివేకంతో కూడిన వైరాగ్యమే వైరాగ్యం. కానీ పరిస్థితులు సరిగా లేనప్పుడు, అవకాశం లేనప్పుడు వచ్చే వైరాగ్యం వైరాగ్యం కాదు, వివేకంతో కూడిన చక్కని వైరాగ్యం వైరాగ్యం. అది నిలుస్తుంది, దానివల్ల ప్రయోజనం ఉంటుంది, మనిషి ఎదుగుతాడు అందులో. అలాంటి వైరాగ్యంతో నువ్వు జ్ఞాన విచారం చెయ్యాలి, ఆత్మవిచారం చెయ్యాలి, జ్ఞానయోగం అంటాం. ఎలా చదవాలని చెప్పాం క్రిందటి వారం, అధిక కాలం చదవాలి గురువు దగ్గర శాస్త్రాన్ని, వేదాంత శాస్త్రాన్ని చదవాలి, సిస్టమేటిక్గా చదవాలి, శ్రద్ధతో చదవాలి, చాలా కాలం చదవాలి, బాగా అర్థమయ్యే వరకు చదవాలి. అర్థమయ్యే వరకు చదువు, ఏం చేస్తావు, ఏముంది చేయడానికి ఇంకా వేరే, చేయవలసింది ఇదే. కనుక జ్ఞాన విచారం. మూడవ సాధనం శరణాగతి, ప్రపత్తి. నేనే అన్నీ చేస్తున్నాను, నా చేతిలోనే ఉన్నాయని చెప్పి అనుకోవాలి. భగవంతుణ్ణి ఆరాధించి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఈ ప్రయత్నానికి నువ్వు నాకు సహాయం చెయ్యి అని అడగాలి. భగవంతుణ్ణి ఏం ప్రసాదించమని అడగాలి? నాకు శక్తి నువ్వు, నేను ఈ చేసే పని ముందుకు వెళ్ళడానికి నాకు శక్తి నువ్వు అని అడగాలి. మనం చేసే ప్రయత్నం ఫ్రంట్ ఇంజన్ లాంటిది, భగవంతుడి పుష్ ఉండాలి, బ్యాక్ ఇంజన్. లైఫ్ జర్నీ అనేది అప్ హిల్ టాస్క్. వ్యాధి, జర, ఈ రెండు ఉంటాయి మధ్యలో, పుట్టుకకి మరణానికి మధ్యలో రెండుంటాయండి. ఏమిటది? వ్యాధి, జర, ముసలితనము, రోగం. దుర్భరమైన చేస్తాయి జీవితాన్ని. రోగం రాకపోయినా కూడా వస్తుందేమోననే భయం. ముసలితనం వస్తుందేమోనని భయం లేదు, వస్తుంది. అది ఎట్లాగో వస్తుందేమో, ఏమిటి వచ్చి తీరుతుంది అది. వ్యాధి మాత్రం వస్తుందేమో అనే భయం లేకపోయినా కూడా ఇప్పుడే. కనుక మనిషిని భయపెడుతూనే ఉంటాయి రెండు. ముసలితనం వచ్చే వల్ల వచ్చే బాధలు నేను ఎవరి మీద ఆధారపడకూడదు, నేను ఎవరికి కష్టాన్ని కలిగించకూడదు, నా వలన ఈ అహంకారం అన్నమాట లోపల, నేను ఎవరి చేతి చేయించుకోకూడదు, నా అంతటా నేను స్వతంత్రంగా ఉండాలి. ఎందుకు అంత అహంకారం మనిషికి? నీ ప్రారంభ కర్మ ఎట్లా ఉందో అట్లా జరుగుతుంది. నువ్వెందుకు నిర్ణయించడం? నిర్ణయిస్తాం, నేను అనాయాసంగా చచ్చిపోవాలి, నాకు ఎటువంటి రోగాలు రాకూడదు, ఇటువంటి ఆలోచనలతోనే మనిషి కాలం గడుపుతూ ఉంటాడు. అది నీ చేతుల్లో లేదు కదా. దాన్ని నీ కర్మ అంటే ప్రారంభ కర్మకు వదిలిపెట్టాలి. దాన్ని ఎందుకు అంత బాధపడతాడు మనిషి అంటే, శరణాగతి లేకపోవడం వల్ల అలా బాధపడతాడు. భగవంతుడు ఉన్నాడు, మనకి ఏది రావాలో అదే వస్తుంది, ఏది ప్రాప్తమో అదే వస్తుంది, దేనికి అర్హులమో అదే పొందుతాం, దాంట్లో సందేహం లేదు. నువ్వు ప్రయత్నం చేస్తూ వెళ్ళు, ఏ ఫలం వస్తుందో ఆ ఫలం కరెక్ట్గా నాకే రావాలి. ఎందుకంటే అది కర్మఫలం. ఇది గనక మనం బాగా జీర్ణించుకున్నామంటే, ప్రతి ఇన్సిడెంట్ జరిగేవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి అని అనుకోవాలి. పళ్ళు నొప్పి, కన్ను నొప్పి, కాలు నొప్పి, నడుము నొప్పి, ఏ నొప్పి వచ్చినా సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఎవరి వలన అవమానం అపమానం జరిగినా, మనకు కష్టం వచ్చినా సరే, ఇవన్నీ కూడా నా యొక్క కర్మఫలం నేను అనుభవించడానికి భగవంతుడిని నేను శక్తిని ఇవ్వమని ప్రార్థించాను. అది శరణాగతి అంటే, నిజమైన శరణాగతి అంటే. దానికి ఒకటే ఉదాహరణ, మన పళ్ళు మన నాలికని కొరికితే ఏం చేస్తాం? కాస్త పంచదార నోట్లో వేసుకుంటారు. పళ్ళు నాలికని కొరికితే నా పళ్ళు తీసేవేమిటయ్యా అంటే, అయ్యో నా పళ్ళు అండి అంటాడు. ఈ ఉదాహరణ టక్కన గుర్తుకు రావాలి మనం. మనకు వచ్చిందనుకోండి, మన పళ్ళు మన నాలికని కొరికినప్పుడు ఎలా అనుభవించాం ఆ బాధని? సైలెంట్గా, ఎందుకంటే మాట్లాడలేము, సైలెంట్గా అంటే పట్టుకుంటాం. అట్లాగే మనం చేసిన కర్మ మన దగ్గరికి వచ్చినప్పుడు, ఫల రూపంలో దుఃఖాన్ని ఇస్తున్నప్పుడు, వ్యాధి రూపంలో కావచ్చు, ముసలితనం వల్ల వచ్చే బాధలు కావచ్చు, కాకపోతే పరివారం వల్ల వచ్చే సమస్యలు కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ వల్ల వచ్చేటటువంటి హావభావాలు మనుషుల్లో, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ అప్సెట్లన్నీ కూడా వెరీ గుడ్ వెల్కమ్ అనాలి, వెరీ గుడ్ వెల్కమ్, ఆగతే స్వాగతం కురియాత్. వచ్చేటప్పుడు రండి రండి పన్నీరు. ఏమిటి కష్టాలు? వచ్చేటప్పుడు పన్నీరు తల్లి ఆహ్వానించాలి, అది దానంతరం అది పోతుంది. వెళ్ళేటప్పుడు తాంబూలం ఇచ్చి పంపించాలి. గచ్చంతం నా నివారయ్యే, సుఖం వస్తుందండి పోతుంది, ఏవి ఉండవు, అసలు వచ్చేవి ఏవి కూడా ఉండవు. సుఖం వస్తుంది పోతుంది, దుఃఖం వస్తుంది 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 అంటుంటాం, పోతుంది అది కూడా. సుఖం వచ్చి పోయినప్పుడు దుఃఖం వచ్చి పోతుంది, ఆ పోయే వరకు కొంచెం వెయిట్ చేయడమే, అంతే, ఏమీ లేదు. ఇది శరణాగతి అంటే అర్థం చేసుకోవాలి మనం. మనం అనుకున్న శరణాగతి అంటే భగవంతుడు ఎప్పుడు మనకు బ్యాక్ ఇంజన్గా ఉండాలి, పుషింగ్ అన్నమాట, మనకు శక్తిని ఇస్తూ ఉంటాడు ఆయన. ఇలా కూర్చొని ఈ మూడు సాధనలు విచారణ చేయాలి మనం, వైరాగ్యం, జ్ఞాన విచార, శాస్త్ర విచార, ప్రపత్తి, శరణాగతి. శరణాగతి అంటే గోవింద గోవింద కాదు, శరణాగతి అంటే ఎంత ఆలోచించాలో చూడండి మనం. ఇది వివేకంతో కూడినటువంటి సాధనలు. ఇప్పుడు అర్థమైంది కదా. తర్వాత ఏం చెప్తున్నారు? పరిమార్గణం అన్నారు, అదొక టెక్నికల్ పదం. తత పదం పరిమార్గితవ్యం. పరిమార్గణం అనేది విచారణ, బ్రహ్మ విచార అనర్థం, బ్రహ్మాన్వేషణము ఆ బ్రహ్మాన్వేషణం వలన ఆ పదం పద్యతే ఇది పదం, నువ్వు పొందేటటువంటి డెస్టినేషన్ గమ్యం గోల్ స్థానం, ఆ స్థానం కోసం పొందడం కోసం నువ్వు ప్రయత్నం చేయాలి, శ్రవణం చేయాలి, గురుముఖంగా శాస్త్ర అధ్యయనం చేయాలి, పదపదానికి అర్థం తెలుసుకొని మనస్సుని శరీరాన్ని ఏకీకృతం చేసి క్వాలిటీ మైండ్తో చదవాలి. అలా చదివిన తర్వాత యస్మిన్ గతా నా నివర్తంతి భూయః, ఆ పదాన్ని పొందిన తర్వాత అంటే ఏ పదం, నేను బ్రహ్మస్వరూపాన్ని, ఈ శరీరము మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ కూడా భగవంతుడి విశ్వస్వరూపంలో భాగం, ఇవి నావి కావు, నా శరీరమే నాది కానప్పుడు నా పిల్లలు నా వాళ్ళు ఎట్లవుతారు, నా శరీరమే భగవంతుడి విశ్వరూపంలో ఒక భాగమైనప్పుడు నాది కానప్పుడు నా పిల్లలు నా మనవరాళ్ళు నాది అని ఎట్లా క్లెయిమ్ చేస్తాం, కనుక వాళ్ళు కూడా భగవంతుడి విశ్వరూపంలో భాగమే, అలాంటి భావన అది విచారణ అంటే. ఇక్కడ మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, శరీరం నేను కాదు, ఈ దేహం నేను కాదు, అసలు నాది కాదు ఆ భగవంతుడు, నేను అనుకుంటున్నా నా వాళ్ళు నావన్నీ కూడా నావి కావు, ఆయన నాకు తాత్కాలికంగా ఇచ్చాడు ఉపయోగించుకోమని, నేనేం చేస్తున్నాను నా సొంతం చేసుకోవాలని చెప్పి వాటిని అట్లాగే పట్టుకొని చేత్తో గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. అధ్రువే ధ్రువం ఆశ్రయంతి అన్నాడు. ఏవైతే తాత్కాలికమో అనిత్యమో వాటిట్లో నిత్యమైన దాన్ని వెతుకుతున్నా, అనిత్యమైనటువంటి తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైనటువంటి శరీరం మనస్సు ఇంద్రియాల నుంచి వాటికి ఉన్నటువంటి సంబంధాలు అనిత్యమైన వాటి నుంచి నిత్యమైన శాశ్వతమైన సుఖాన్ని కోరుతున్నాడంటే ఎంత మూర్ఖుడు మనిషి, ఆ విషయాన్ని తెలుసుకోవాలి మనం. అనిత్యమైన శరీరం నుంచి నిత్యమైన ఆనందం ఎట్లా వస్తుంది, వస్తువులు మనం వాడేవన్నీ అనిత్యం, వాటి నుంచి నిత్యమైనది ఆనందం ఎట్లా వస్తుంది, కనుక ఆత్మ సత్యం నిత్యం ఏకసార నిత్య సత్య స్వరూపం ఆత్మ, అహం బ్రహ్మ అస్మి, అహం శరీర న అస్మి, మనః న అస్మి, నేను మనస్సు కాదు ఇంద్రియాలు కాదు, మనోబుద్ధి చిత్త అహంకార న అహం, ఎందుకు దీనికోసం దీనికి సంబంధం ఉన్న వాళ్ళ మీద నేను అభిమానాలు రాగద్వేషాలు పెంచుకోవాలి, ఇంత మూర్ఖత, నన్ను చూసి నేనే సిగ్గుపడాలి, అలా పెంచుకున్నాను అనుకోండి, ఒకవేళ వచ్చినాయి అనుకోండి ఆలోచనలు అట్లా, ఎవరి మీదైనా కోపం, తప్పు చేస్తారు పొరపాటు చేస్తారు కోపం వస్తుంది. ప్రపంచంలో ఎవరు ఏది ఎక్కడ చేసినా కూడా ద్వేషభావన వద్దు, చేసేవి పనులు తప్పు కావచ్చు, అనేక కారణాల వల్ల తప్పు చేస్తారు, కానీ వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకొని ఆ ద్వేషంతోనే రగిలిపోవడం ఇది మనిషికి ఆధ్యాత్మిక పతనానికి కారణమవుతుంది. కనుక భగవంతుణ్ణి దర్శించడం అన్ని విషయాల్లో అన్నింటిలో కూడా ఈ ప్రపంచంలో సృష్టిలో అన్నీ కూడా వెలుగు చీకటి సుఖదుఖం రెండు ఉంటాయి, ఇది గమనించాలి మనం, దాన్ని దాన్నిగా చూడడం నేర్చుకోవాలి. అలా చూడడం నేర్చుకున్నామంటే ఇదేది కూడా శాశ్వతం కాదు, ఇదంతా అనిత్యమే, ఇదంతా ఒక డ్రామా, ఇది జరుగుతూ ఉంటాయి, దీనికోసం పోయి నేను ఏమిటి ఆలోచిస్తున్నాను ఇంతసేపు అంటే మనస్సు చేసేటటువంటి మాయ అదంతా కూడా. అజ్ఞానంతో కూడిన మనస్సు అధ్యాసం వలన ఇదంతా కూడా కల్పన చేస్తూ ఉంటుంది, ఆ కల్పనలో పడిపోతాం మనం, ఆ జాలంలో వలలో పడిపోతాం, ఆ వలలో పడకుండా ఉండడం కోసమే ఈ శ్రవణం. బ్రహ్మ అన్వేషణం అంటే ఏమిటనుకున్నారు కూర్చొని, హుయామై 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 అను 10 సార్లు అడిగితే తెలియదు. ఉపనిషత్తులు భగవద్గీత క్రమం క్రమంగా చదువుతూ ఉంటే అహం బ్రహ్మాస్మి అనే విషయం తెలిసి ఈ శరీర అధ్యాస శరీర అభిమాన అహంకార మమకార చిన్నగా తొలగుతాయి. చిన్న చిన్నగా తొలుగుతాయండి. తొందరగా పో, ఏమండి ఇన్ని సంవత్సరాలు చదువుతూ ఉంటే. నిన్న ఒక స్టూడెంట్ అడుగుతున్నారు, ఏమండి చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాను కానీ ఈ చిదాభాసం అంటే ఏమిటి, ఈ ఆత్మ అంటే ఏమిటి, దీన్ని వివరంగా చెప్పే పుస్తకం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాడు. చిదాభాస అంటే ఫుల్గా దాని గురించే, ఆత్మ అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, అట్లా సపరేట్గా చెప్పే పుస్తకాలు ఏమైనా ఉన్నాయా ఎక్కడన్నా అంటే ఎక్కడా ఉండవు. దాని గురించి మాత్రమే రాసే పుస్తకాలు ఉన్నా నువ్వు చదివినా నీకు అర్థం కాదు. మరి ఏమిటి ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నా నాకు ఎందుకు అర్థం కావడం లేదు, ఇంకా క్లియర్గా అన్నాడు. వినవలసిన విధంగా వినలేదు అని అర్థం. అది వాళ్ళ దగ్గర చెప్పలేం కదా, నువ్వు వినవలసిన విధంగా వినలేదు నాయన, విని ఉంటే అర్థమై ఉండాలి, అర్థం కాలేదంటే వినలేదు అని అర్థం. కనుక మనం అనుకున్నంతగా మనకు అనుకున్నట్లుగా అర్థం కావాలనే రూల్ లేదు. శాస్త్రం అంటుంది నేను అనుకున్నట్లుగా నువ్వు చదివి ఉంటే నువ్వు అనుకున్నట్లుగా నీకు అర్థమయ్యేది, కానీ శాస్త్రం అనుకున్నట్లుగా మనం చదవలేదు కదా. కనుక దానికి టైం పడుతుంది, ఎంత టైం పట్టాలో అది పడుతుంది. అందుకని ఎందుకు అర్థం కావలేదు అనే ప్రశ్నకి శాస్త్రంలో దోషము లేదు, గురువులో దోషం లేదు, మనలో దోషం. మనలో ఇంకా మార్పు రావాలి మన ఆలోచన విధానంలో అంటే, మనం వినే విధానంలో, మన శ్రద్ధలో, మన ఏకాగ్రతలో. వినడం మాత్రమే కాదు, విన్నదాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నామనేదని చెక్ చేసుకోవాలి. అది మోర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వింటున్నామండి, బాగా వింటున్నామండి, శ్రద్ధగా వింటున్నామండి, సీడీలన్నీ వింటున్నాం, రాసిస్తున్నాం నోట్స్ అంతా. అదే కాదు, ఆ చెప్పిన దాన్ని రాస్తున్న దాన్ని ఎంతవరకు పాటిస్తున్నాం లైఫ్లో. ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ బెటర్ దాన్ టన్స్ ఆఫ్ థియరీ అంటారు. టన్నులు టన్నులుగా బాగా థియరీ నేర్చుకున్నాడు కానీ ఒక్క ఔన్స్ కూడా ప్రాక్టీస్ చేయకపోతే ఏం ప్రయోజనం? రోజు యోగాసనాలు వాచ్ చేస్తాడు టీవీలో, చూస్తూ ఉంటాడు, తినేటప్పుడు పకోడీలు తింటూ యోగాసనాలు వాచ్ చేస్తే ఏం ప్రయోజనం? చూడడం వల్ల నీకేం ప్రయోజనం ఉండదు, నీ కొలెస్ట్రాల్ తగ్గదు. ఇంకా నువ్వు ఆచరించాలి. అదేవిధంగా శాస్త్రం వింటారే కానీ రాగాన్ని తగ్గించుకోవాలి, ద్వేషాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అరే శాస్త్రం ఇట్లా చెప్పబడింది, నేనేంటి ఇట్లా చేస్తున్నాను, తప్పు. ఆలోచించాలి, ఆచరించాలి, ప్రాక్టికల్గా పెట్టాలి దీన్ని. అది నిజమైనటువంటి బ్రహ్మాన్వేషణ. చదివిన దాన్ని ఆచరిస్తున్నామా లేదా? ఈశ్వర శరణాగతి అని చెప్పారు, ప్రపత్తి శరణాగతిని అయినానా లేదా? నేను ఎస్మిన్ గత నివర్తంతి భూయ, మళ్ళీ ఆ విషయాన్ని కనుక తెలుసుకున్నాడు అంటే వాడు ఈ సంసార చక్రం, మనస్సు, చిత్తం, అహంకారం, బాధలు, నేను, నా వాళ్ళు, ఈ దిగులు, చింతలు పడడు. నా నివర్తంతి భూయ అంటే ఏమిటి అర్థం? మళ్ళీ ఈ యొక్క బాధ మనస్ విష వలయంలో పడడు, అంటే మళ్ళీ జన్మనెత్తుకోడు అని అర్థం వస్తున్నది అక్కడ. కానీ మనం బాగా అర్థం చేసుకుంటే మళ్ళీ దుఃఖానికి లోను కాము, బాధలకి లోను కాము అని అర్థం. నా నివర్తంతి భూయ అంటే మళ్ళీ ఈ యొక్క మనస్సు జాలం చేసేటటువంటి దిగులు, చింత, బాధ, కష్టం, చాలా కష్టపడిపోతూ ఉంటాడు. ఏమిటో కష్టం, నాకే వస్తాయండి కష్టాలు అని పైగా చెప్పుకుంటాడు. అవన్నీ తగ్గిపోతాయి ఎప్పుడు? పరిమార్గితవ్యం. ఎప్పుడైతే నువ్వు సరిగ్గా చదువుతావో శాస్త్రాన్ని, విన్నదాన్ని చక్కగా అట్లా జీర్ణం చేసుకుంటావు, అది అక్కడ అర్థం. నా నివర్తంతి భూయ అంటే మళ్ళీ దుఃఖంలో పడడు అని అర్థం. తమీవ చ ఆద్యం పురుషం ప్రపద్యే, ఇది శరణాగతి. కనుక నువ్వు ఆ ఆది పురుషుణ్ణి, పూరయతి సర్వం ఇది పురుష, పరమాత్మ అందరికీ ఆయన ఆధారం, అటువంటి పరమాత్ముడికి నువ్వు శరణాగతుడు బాబు. నాకంటే అర్థం ఏమిటి? ఆయన శరణాగతి, ఆయన ఎక్కడున్నాడో ఎట్లా ఉన్నాడో నాకు తెలియదు, నేను శరణాగతిని అయినాను, ఆయన నా మాట విన్నాడో లేదో నాకు తెలియదు కదా. మరి ఏమిటి శరణాగతి అంటే? ఆయన కర్మఫలదాత, మనం చేసిన కర్మలకు ఫలాన్ని ఇచ్చేవాడు, హెచ్చు తగ్గులు లేకుండా. కనుక ఆయన నుంచి వస్తున్నది కనుక ప్రసాదం, గుళ్ళో ప్రసాదం, లడ్డు ఎట్లాగైతే కళ్ళకు అద్దుకుంటావో, వచ్చే ప్రతి అనుభవాన్ని, కష్టం కావచ్చు సుఖం కావచ్చు, మనం అనుకున్నట్లుగా జరగచ్చు, అనుకున్నట్లుగా జరగకపోవచ్చు, మనం అనుకున్న దానికి మరీ విపరీతంగా జరగవచ్చు. ఆయన ఇచ్చాడు కనుక ఓకే, ఫైన్, వెరీ మచ్ ఫైన్. అందుకనే గుడిలో ప్రసాదం ఇచ్చినప్పుడల్లా ఏమిటి ఇట్లాంటి ప్రసాదం ఇచ్చారు అని అడుగుతారా? అడగరు కదా. ఏమండి గుడిలో ప్రసాదం బాగుంటుందండి, ఎందుకు అడుగుతాం అంటారు. తులసి దణం ఇస్తాడు, వేసుకుంటావా లేదా నోట్లో? గులాబీ రేకులు ఇస్తారు, వేసుకుంటావా లేదా నోట్లో? నీళ్ళు ఇస్తారు, ఏం నీళ్ళో ఎవరికి తెలుసు, వేసుకుంటావా నోట్లో పోసుకుంటావా లేదా? అది ఎందుకు ఈ బాధ భావన పెట్టారంటే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నీ ప్రసాదమే. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే, ప్రపద్య అంటే ప్రపత్తి, శరణాగతి. ఎవరు ఆయన? ఆయన ఆది పురుషుడు ఎవరు? ఎట్లా అంటే యతః ప్రసృతి పురాణి, ప్రవృత్తి ప్రసృతాః పురాణి. ఎవరి నుంచైతే ఈ సృష్టి అంతా వస్తున్నదో ఆయన అని అర్థం. ప్రవృత్తి, ప్రవృత్తి అంటే మన పురుషార్థ ప్రయత్నం. నేను ప్రయత్నం చేస్తున్నానంటే నన్ను చేయించేవాడెవరు లోపల? ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ ఆయనవే కదా. ఆ ప్రవృత్తి ఎవరి వలన ఈ ప్రవృత్తి మొత్తం ప్రపంచం అంతా నడుస్తున్నదో, నీ వల్ల నడుస్తుందా? నీ జీర్ణం కోసం పనిచేసేది నీ వలన పనిచేస్తున్నదా? దాని అంతా అది పనిచేస్తున్నదా? పరమాత్మ నీ హార్ట్ కొట్టుకుంటోంది, నువ్వు కొట్టుకోమంటే కొట్టుకుంటున్నదా? కళ్ళు ఆర్పడం కూడా నీ చేతుల్లో లేదు. ఎంతసేపు ఆర్పకుండా ఉంటా ఉండు, గాలి తీసుకోకుండా ఉండు. ఈ ప్రవృత్తి, గాలి తీసుకునే ప్రవృత్తి, కళ్ళు ఆర్పే ప్రవృత్తి, గుండె కొట్టుకునే ప్రవృత్తి, జీర్ణ కోసం పనిచేసే ప్రవృత్తి, శ్వాస తీసుకునే ప్రవృత్తి, ఇవన్నీ నువ్వు చేస్తున్నావా? ఎవరన్నా చేయిస్తున్నారా? పరమాత్మ చేయిస్తున్నాడు. ఎందుకు ఇంత గర్వపడతాం మనం? చిన్న విషయం ఇక్కడే ఉంది చూడండి. ప్రపంచం నీ కిడ్నీ పనిచేసే సంగతి నీకు తెలియదు. కనుక నీ శక్తి, నీ యొక్క ప్రమేయం లేకుండా ఎన్నో జరుగుతున్నాయి శరీరంలో. ఆ జరిగేవన్నీ ఉండడం వల్లనే నువ్వు ఇట్లా ఉన్నావు, ఈ శరీరం ఉన్నది. కనుక నీ ప్రమేయం లేకుండానే నీ శరీరంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఎవరి వల్ల జరుగుతున్నాయి? యతః ప్రవృత్తి ప్రసృతాః, ఆ పరమాత్ముడి వల్ల జరుగుతున్నాయి అని చెప్పి తెలుసుకో. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ఆ భగవంతుణ్ణి దర్శించడం అంటే అదే. ప్రతిదీ విభూతే మన శరీరంలో, ప్రతిదీ కూడా విభూతి. చిన్న గాయం అయిందనుకోండి చూడండి, అది మాసిపోయి ఆ మచ్చ పోయి మామూలుగా అయిపోతుంది, విభూతి కదా అది. అమేజింగ్ ఎలా అవుతున్నది, ఆ సెల్స్ అన్నీ మళ్ళీ రికవర్ అవుతుంది, అది మచ్చతో సహా పోతుంది. అమేజింగ్ ఎక్కడ విభూతి లేదు, అంతటా విభూతే. కరెక్ట్ టైం కాగానే ఆకలి అవుతున్నది, అది విభూతే. ఆకలి అయినా తింటాం, తిన్నదంతా అరిగిపోతున్నది, అది విభూతే. నువ్వు అరగాలి ఇప్పుడు, భోజనం తిన్నాను అరుగు అంటే అరుగుతున్నదా? డైజెషన్ ఆల్సో విభూతి కాదా? చెప్పండి ఏమండి, ఇంత ఆలోచించమండి. మనం ఆకలి అయితే తింటాం, నిద్ర రావడం విభూతి, నిద్ర రావటం విభూతి, నిద్ర లేవడం విభూతి, ఏది విభూతి కాదు. ఆ పరమాత్మ నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ఆయన నియతి ప్రకారం జరుగుతున్నాయి. ప్రసూత్రాపురాణి అటువంటి పరమాత్మని ప్రపద్యే అన్నాడు. భగవంతుడికి శరణాగతులమైతే అహంకారానికి మమకారానికి తావుండదు, ఏదన్నా అహంకారం మమకారం కావాలంటే భగవంతుడి మీద పెట్టుకో మమకారం. అందుకని అటు డైవర్ట్ చేయి, ఇటు డైవర్ట్ చేసే కంటే మమకారాన్ని ఆయన్ని పట్టుకో, కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఆయన మంచిగా మారుస్తాడు మన మమకారాన్ని. పరమాత్మని పట్టుకున్నామంటే మమకారంతో, అందుకే కదా మీరాబాయి కృష్ణుడిని పట్టుకుంది, మమకారం అంతా ఆయన మొత్తం మెచ్చుకున్నది ఆవిడ. లోకల్ పీపుల్ ఎందుకు మమకారం, ఆయన్ని పట్టుకుందాం ఒకటే మమకారం అని. త్యాగరాజుల వారంతే రాముని వారిని పట్టుకున్నాడు, మమకారం అంతా రాముని వారి మీదనే. అందుకే వాళ్ళకి భగవంతుడే సర్వం కనుక దుఃఖం ఉండదు. ప్రపద్యే మనం ఆయన తప్ప ఆయన పట్టుకున్నా కూడా దేనికోసమో పట్టుకుంటాం. మామూలు మనుషులైతే భగవంతుడి పాదాలు పట్టుకున్నా కూడా ఏదో కావాలని పట్టుకుంటామే కానీ ఆ మమకారంతో పట్టుకోం. ఇక్కడ ఉంటుంది మమకారం మనకు, ఎక్కడ ఇల్లు పిల్లలు సంసారం మీద మమకారంతో గివ్ 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 అంటుంటాం. అది మనిషికి భక్తి అంటే తెలిసిందా ఇప్పుడు ఎంత తేడా ఉందో భక్తిలో. కనుక మమకారాన్ని పెంచుకోవాలి భగవంతుని మీద. భగవంతుని ఆరాధించేవాడికి భగవంతుడి కోసం రెండు బొట్లు కన్నీళ్ళు అలా వచ్చిందంటే శుద్ధమైపోతుంది, వాష్డ్ ఆఫ్ అన్నమాట. మనం చేసిన పాపాలన్నీ కడిగేసినట్లే. ఆయనకు పెద్ద జాబ్ అది భగవంతుడికి. ఆయనకి ఏమిటి పెద్ద పని ఏంటంటే, భక్తుడు ఉన్నాడంటే ఆ భక్తుడిని గురించి ఆలోచించడమే ఆయనకు పని. పాపం దేవుడు ఎంత బిజీగా ఉంటాడో తెలుసా. భక్తుడు ఉన్నాడంటే, భక్తుడు తన గురించి ఆలోచిస్తున్నాడంటే ఆ భక్తుడి గురించి ఆయన ఆలోచించాలా లేదా. అటువంటి వాడు భక్తుడు. కరుణామయుడు అని ఎందుకన్నారు, ఊరికే దయా సముద్రం అంట, సముద్రం అంత దయ ఉంటుందిట ఆయనకి. అది ఆ దయని మనం అనుభవించాలి, ఆ కరుణని మనం అనుభవించాలి భగవంతుడిని. అది మన మనసులో నుంచి ఉప్పొంగి రావాలి, సహజంగా రావాలి. అది ప్రసృత పురాణి. పురాణి పురాణి అంటే ఈ యొక్క సృష్టి అంతా కూడా మొదటి నుంచి ఇట్లా జరుగుతూ వస్తున్నది అని అర్థం. ఈరోజు వచ్చిందా, నిన్నొచ్చిందా, మొన్నొచ్చిందా సృష్టి, పురాతనంగా వస్తున్నటువంటి ఈ సృష్టి అది ప్రసృత. ఎవరి నుంచి అయితే ఈ సృష్టి నియతి అంతా జరుగుతున్నదో ఆ భగవంతుణ్ణి నువ్వు శరణాగతుడు కావలసినది ఆయనకి. తర్వాత శ్లోకం చదువుతాం.
నిర్మానమోహాజిత సంగదోషాః అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్ఛంత్యమూఢా పదమవ్యయం తత్.
నాలుగవ సాధనం చెప్తున్నారు ఇక్కడ. సద్గుణాః వైరాగ్యము, బ్రహ్మాన్వేషణము, ప్రపత్తి ఈ మూడు మాత్రమే కాదు, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి, ఆయనే నా స్వరూపం అని తెలుసుకోవడమే సంసార నివృత్తి అనేటటువంటి మార్గంలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. హే అర్జున, విలువలను పెంచుకో, సద్గుణాలతో నిండిపోవాలి నీ మనస్సు. ఏమిటి ఆ సద్గుణాలు అంటే ఇక్కడ చెప్తున్నారు, నాలుగైదు చెప్తున్నారు, ఐదేమిటి ఆరు ఏడు చెప్తున్నారు. మొదటిది నిర్మాణ మోహాహ. నిర్మాణ నిర్మోహాహ, నిర్మోహ నిర్మాణం. మానం అంటే గర్వం, నిర్మాణం అంటే గర్వం లేకుండా ఉండడం. ఏమి గర్వం అండి, చాలా గర్వాలు ఉన్నాయి. ధనగర్వం, విద్యాగర్వం, రూపగర్వం, పరివార గర్వం, శౌర్యం, లాట్ ఆఫ్ గర్వములు ఉంటాయి, రకరకాలైన గర్వాలు. మా కురుధన జన యౌవన యవన గర్వం, గర్వం రావడానికి ఎన్నో ఉన్నాయి మనిషికి. మా కురు, గర్వాన్ని పెంచుకోవాలి. అది నిర్మాణ నిర్గతాహ తైహి నిర్గతైహి నిర్గతాహ నిర్మాణ నిర్మోహ. రెండవది మోహం లేకుండా ఉండడం. మొదటిది గర్వం లేకుండా ఉండడం అంటే నీకున్నటువంటి ఏ స్కిల్స్ అయినా కూడా, టాలెంట్స్ అయినా కూడా, వస్తువులు ఉన్నా కూడా, రకరకాలవన్నీ లభిస్తుంటాయి నీకు. అవన్నిటి వల్ల, వాటి వలన వచ్చే గర్వాన్ని నువ్వు రాకుండా చేసుకోవాలి. ఎందుకు? ఏది వచ్చినా, ఏ విధమైనటువంటి ఉపలబ్ధి లభించినా కూడా అన్ని భగవంతుడి అనుగ్రహం వలన వచ్చినాయి, నాదేమీ కాదు. నా వలన, నా పరాక్రమం వలన వచ్చింది ఏమీ కాదు. ఆయన అనుగ్రహం లేకపోతే ఏమీ జరగదు. కనుక ఏటువంటి లభించినా కూడా పేరు, ప్రతిష్ట, కీర్తి, ప్రశంస, రకరకాలు వస్తూ ఉంటాయి. బాగా చేశారే వంట అంటేనే చాలు, మనకు గర్వం వచ్చేస్తుంది. అబ్బో ఎలా చేశారు చెప్పండి అంటే నేను చెప్పను అంటా, సీక్రెట్ అంటారు. ఏదో నువ్వు కనుక్కున్నట్టుగా, ఇన్వెంట్ చేసినట్టుగా. చిన్న చిన్నదానికి కూడా మనం చాలా గర్వపడుతుంటాం. ఏం తెలియకపోయినా నాకు అన్నీ తెలుసుకో అనుకోవడమే గర్వం కదా. అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది, నిండుకుండా తొణకదు. తొణకుతున్నది అంటే ఏమిటి? గర్వం ఉన్నది అని అర్థం. ఎగిరిగిరి పడుతూ ఉంటుంది ఏమి లేని విస్తరి అనేది, గర్వం వస్తుంది. కనుక అన్నీ ఉన్నవాడు గర్వపడడు. అసలు నిజంగా అన్నీ తెలుసుకున్నవాడు గర్వపడడు. ఎంతెంత తెలుసుకుంటాడో అంతంత వినయంగా ఉంటాడు ఎప్పుడు మనిషి. తెలియని వాడికే గర్వం. నిజమైన కీర్తి ప్రతిష్ట నిజమైనటువంటి లేనివాడికే గర్వం. కనుక గర్వం అనేది ఫాల్స్ అని అర్థం. గర్వం ఎక్కడైతే వస్తుందో, దేని వలననే వస్తుందో, అది ఫాల్స్ ప్రిస్టేజ్, ఫాల్స్ నేమ్, ఫాల్స్ ఫేమ్, అన్ని ఫాల్స్ అన్నమాట. ఎప్పుడైతే కీర్తి ప్రతిష్టల గర్వం వస్తుందో మనిషికి, ఆ కీర్తి నిజమైన కీర్తి కాదు, ఆ ప్రశంస నిజమైన ప్రశంస కాదు. ఒకవేళ వచ్చి ఉంటే అతనికి, దానివల్ల గర్వం వచ్చింది అంటే, ఆ గర్వం వచ్చినది కనుక వచ్చినటువంటి కీర్తి నిజమైన కీర్తి కాదని అర్థం. నిజమైన ప్రశంస కాదు, నిజమైన ధనము కాదు, నిజమైన విద్య కాదు, నిజమైన అందము కాదు, రూపం నిజమైనవి కావు. నిజమైనవి కానప్పుడే వీడికి గర్వం వస్తుంది. నిజమైన విద్య చదువుకున్న వాడికి గర్వం రాదు. విద్య కాని విద్య చదివి విద్య అనుకుంటాడు వాడు. అందం కాని అందం అందం అనుకుంటుంటాడు, గర్వం వస్తుంది. చూసారా? అందుకనే ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ అంటారు. నువ్వు కింద పడడానికి ముందు గర్వం వస్తుందట. అంటే మొట్టికాయ వేయబడుతున్నాడు అన్నమాట దేవుడు. నీకు మొట్టికాయ పట్టడానికి ముందు గర్వం వస్తుంది. మొట్టికాయ వేయించుకోవడానికి ముందే గర్వానికి స్వస్తి చెప్పు అన్నాడు. అయ్యో అంత తేలిగ్గా పోదండి గర్వం. మనం పిలవకుండానే వస్తుంది. తాంబూలం కూడా ఇవ్వక్కర్లేదు, ఇన్విటేషన్ అక్కర్లేదు. ఎప్పుడు ద్వారం ముందే కూర్చొని ఉంటుంది, మనస్సు ద్వారం ముందు. అందుకని దాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఎప్పుడు. అలా కనిపెట్టడం ఎట్లా అంటే, వినయంగా ఉండడం నేర్చుకోవచ్చు. హంబుల్, హ్యూమిలిటీ. ఆ వినయం వచ్చిందంటే కొంచెం కొంచెం గర్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని వినయానికి ఇమిటేట్ చేయాలి. వినయంగా ఉన్నట్లుగా ఇమిటేట్ చేస్తూ ఉంటే కొంచెం నాటికి ఆ వినయం నిజంగా వినయం అవుతుంది. అప్పుడు గర్వం తగ్గుతుంది. జాతి గర్వం, వర్ణ గర్వం, బ్రాహ్మణ గర్వం, నేను బ్రాహ్మణుడనే గర్వం, నేను తెలుగు వాళ్ళననే గర్వం, భాషా గర్వం, ఎన్ని రకరకాలు ఉన్నాయి మనుషులకి. కనుక నిర్మాణ నిర్మోహ, మోహాన్ని పెంచుకోవాలి. మోహం అంటే ఏమిటి? డెల్యూషన్. అధ్యాసం వలన కలిగేటటువంటి రాంగ్ పర్సెప్షన్ అంటారు, ఎరోనియస్ పర్సెప్షన్, తప్పుగా చూసే దృష్టి. ఒక విషయాన్ని ఒక విషయంగా నువ్వు సరిగ్గా చూడలేవు ఎప్పుడు కూడా. మోహం ఉన్నవాడు ఎప్పుడు కూడా వాడికి ఒక ఒక వస్తువుని దాన్ని దానిగా చూడలేడు, తప్పుగానే చూస్తాడు. ఈ రాగద్వేషాలు ఉన్నవాళ్ళు, కోపతాపాలు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా సరిగా చూడలేరు. వాళ్ళు కళ్ళతోనా అండి అన్నారు, కళ్ళతో కాదు మనస్సు, మనసు అన్ని తప్పుగా చూస్తూ ఉంటుంది. దాన్ని అధ్యాసం అంటారు, మోహం అంటారు. రాంగ్ థింకింగ్, రాంగ్ పర్సెప్షన్, తప్పుడు ఆలోచనలు, తప్పుగా చూడడం, దోషదృష్టి, దోషభూయిష్టమైన ఆలోచనలు, అది మోహం అంటే. అది ఎట్లా ఉంటుందండి అన్నాడు. ఎట్లా ఉంటుందంటే అది ఉన్నప్పుడు నీ మనసు గందరగోళంగా ఉంటుంది చూసావా, అది ఏమండి ఇప్పుడు నాకు మోహం ఉన్నదని ఎట్లా తెలుస్తుందన్నాడు. ఎప్పుడెప్పుడైతే నీ మనస్సు ఆందోళన పడుతూ భయపడుతూ గందరగోళంగా ఉంటుందో అప్పుడు మోహంలో ఉన్నది అని గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నీ మనసులో ప్రశాంతత ఉండదో, అలజడి పడుతూ ఉంటుందో అప్పుడు మోహంలో ఉన్నది అని గుర్తుపెట్టుకో. అప్పుడు గుర్తుపెట్టుకునే పనిచేస్తే కదా. అప్పుడు ఏం చేయాలి, గురుముఖంగా వింటాం కాబట్టి ఈ మాటలు కాస్త చెవులు రింగ్ రింగ్ అంటూ ఉన్నదంటే పనిచేస్తుంది, లేకపోతే కష్టం. అందుకని గురువే శరణం, గురువాక్యమే శరణం, గురు శాస్త్ర వాక్యమే శరణం అన్నారు. వేరే మార్గం లేదు, ఏం చేస్తాం. మోహాహ, లేకపోతే ఈ ప్రపంచం అంతా ఇంత దుఃఖపడటానికి కారణం ఏమిటండి, మాయ చేసేటటువంటి మాయ. తర్వాత జిత సంగ దోషాహ, సంగ దోషం, ఇది చదవలేదా, శ్లోకం చదవాలి, చదివాం. నిర్మాణ మోహ రెండు అయిపోయినాయి. జిత సంగ దోష, జిత అంటే జయించాలి, సంగ దోషం, సంగం అంటే ధన సంఘం, మనుషులతో కానీ ఏ సంఘం వలన, ఏ యొక్క అసోసియేషన్ వలన వచ్చేటటువంటి దోషం ఉంటుందో దాన్ని జయించగలగాలి మనం. ప్రతిదానికి దోషం ఉంటుందండి. ఫోన్ వాడితే అది ఒక సంఘం, ఎస్ఎంఎస్, వాట్సాప్లు, తర్వాత ట్విట్టర్లు ఏవేవో ఉంటాయి కదా అవన్నీ, నాకు ఆ పేర్లే అర్థం కావు. ఏం చేస్తారు మరి, ఫేస్బుక్ట, ఆ బుక్ ఏమిటండి, ఫేస్ అండ్ ఫేస్ పెడతారా అందులో, ఫేస్బుక్. ఇవన్నీ సంఘం అన్నమాట మనిషికి, ఫ్రెండ్షిప్, అసోసియేషన్ విత్ పీపుల్, కాంటాక్ట్స్, రిలేషన్స్, ఈ సంఘం ఉంటుంది చూసారా, దానివల్ల కలిగేటటువంటి కామక్రోధాలు, రాగద్వేషాలు, ఇవన్నీ సంఘ దోషం అంటారు. ఆ సంఘ దోషాన్ని జిత అన్నారు, కాంకర్ చేయాలి. ఏ సంఘం వల్ల కూడా నా మనస్సు డిస్టర్బ్ కాకూడదు, ఏ వస్తువును నేను ఉపయోగించినా అది నన్ను ఉపయోగించుకోకూడదు, నేను దాన్ని ఉపయోగించాలి కానీ దాని చేతుల్లో నేను ఉండ, మనీని నేను ఉపయోగించాలా, మనీ నన్ను ఉపయోగిస్తుందా, నేను ఇంట్లో ఉన్నానా, ఇల్లు నన్ను ఉంచుకున్నదా, ఐఎమ్ ఏ హౌస్ హోల్డర్ ఆర్ హౌస్ హోల్డ్ ఈజ్ హోల్డింగ్ మీ, ఐఎమ్ హౌస్ హోల్డర్, ఐఎమ్ హౌస్ హోల్డర్ అని చెప్పి హౌస్ కొనుక్కుంటాడండి, తర్వాత హౌస్ వీడిని హోల్డ్ చేస్తుంది, బయటికి కదలలేక ఇంట్లో నుంచి బాధపడుతుంటాడు. మరి నీకు ఇంట్లో ఇల్లుని హౌస్ హోల్డ్ చేశావు, తర్వాత హౌస్ ఏం చేస్తున్నది, హోల్డ్ చేస్తుంది. ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోతున్నానండి, కుక్క పిల్ల ఒకటి చూసుకోవడానికి ఎవరు లేరు, ఇంట్లో పక్కన ఎవరు లేరు, తాళం వేయడానికి వీలు లేదు, అంటే హౌస్ హోల్డ్ చేసిందా లేదా నిన్ను. తర్వాత పిల్లల్ని మనం హోల్డ్ చేస్తాం ఫస్ట్, తర్వాత వాళ్ళు మనల్ని హోల్డ్ చేస్తారు, అంతేనండి. ప్రతిదీ లాక్ అన్నమాట, లాక్ అయిపోతాం. ఎందుకు, మోహం పెంచుకున్నావు కాబట్టి లాక్ అయిపోతాం. సంఘ దోషం, పిల్లల మీద అభిమానం, మమకారం, మా అబ్బాయి మా అమ్మాయి ఎంత అభిమానం అంటే చెప్పడానికి లేదు. ఏమిటో ఆ తల్లి అంత తాపత్రయపడిపోతుంది, ఆ తండ్రి అంత తాపత్రయపడతాడు. ఈ సృష్టిలో విశ్వరూపంలో వాళ్ళు ఒక భాగం, నీకేమీ సంబంధం లేదు. అసలు ఆ జీవుడు ఆ శరీరాన్ని చనిపోయేటప్పుడే తీసుకుంటాడట. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది, తల్లి ఒక పైప్ లైన్ లాంటిది, వాటర్ పైప్లో నుంచి వస్తున్నదా ట్యాంక్లో నుంచి వస్తున్నదా? కానీ మనం ఏమనుకుంటాం, పైప్లో నుంచి వస్తుంది అనుకుంటాం, ఎందుకంటే తిప్పగానే వచ్చినాయి కాబట్టి. తల్లి గర్భం అనేటువంటిది పైప్ లైన్. ఈ జీవుడు ఎప్పుడో శరీరాన్ని తీసుకున్నాడు, క్రిందటి జన్మలో శరీరాన్ని వదిలేటప్పుడే నెక్స్ట్ ఏమి శరీరం అని చెప్పి అగ్నిదేవుడు నిర్ణయించేశాట. పంచభూతాలు ఆ యొక్క బీజ రూపంలో ఒక శరీరం ఉంటుంది వాడికి, ఆ శరీరంతో పాటు వచ్చేస్తాడు పంచాగ్నిల ద్వారా. ఆ పంచాగ్నిల్లో ఇది ఒక అగ్ని, మాతృగర్భం. ఆ గర్భం ద్వారా బయటకు వచ్చాడు. ఈవిడికి ఇంత మమకారం, వాడెక్కడో ఆ జీవుడు ఎక్కడి నుంచో ఎక్కడెక్కడ జన్మ జన్మ జన్మలు వస్తూ ఉంటే, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ వన్ పైప్ లైన్, ఫైవ్ అగ్నుల్లో ఒక అగ్ని నువ్వు. ఛాందోగ్యం నువ్వు చూసాం కదా, ఆ వాటిలో ఒక అగ్ని నువ్వు. ఆ అగ్నిలో దానివల్ల నువ్వు నాకు అబ్బాయి జీవితాంతం ఎంత మమకారం, ఎంత అభిమానం, దాంతో నీ మనస్సు అంతా నిండిపోతుంది అన్నమాట. ఇంకా అంటే బ్లాక్ అయిపోయినట్లే కదా, లాక్డ్, యు ఆర్ లాక్డ్ అండ్ బ్లాక్డ్. అవన్నీ మీకేం తెలుస్తాయి స్వామిని, మీరు సన్యాసులు, అది మీకు ఉంటే తెలుస్తుంది. పిల్లవాడు ఉంటే, అబ్బాయి ఉంటే, అమ్మాయి ఉంటే తెలుస్తుంది, వద్దు తెలియదు. సంగ దోషాన, అందుకని ఈశ్వర ప్రసాదంగా భావించు పిల్లల్ని. భగవంతుడి ప్రసాదం భగవంతుడికి చెందినవాడు భగవంతుడికే అది చెందుతుంది, కానీ నాకు కాదు అని చెప్పి భగవంతుడి స్వరూపంగా భావించు. జిత అంటే అది అర్థం, జయించడం అన్నమాట. ఏ సంఘం వలనైనా సరే, నాకు ఎటువంటి మనుషులతోనైనా ఏ వస్తువుతోనైనా సంబంధం పెట్టుకున్నా, నన్ను అది దాసుణ్ణి చేసుకోకూడదు. ఒకవేళ ఆ సంఘంలో నేను ఉన్నా కూడా దానివల్ల నేను నేర్చుకుంటాను పాఠాలు, ఎదుగుతానే తప్ప దానివల్ల నా మనస్సుని నా జీవితాన్ని దుర్భరం చేసుకోను. ఎటువంటి సంఘమైనా కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి నేను ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్క సంబంధంలో కూడా, వస్తువులతో కావచ్చు మనుషులతో కావచ్చు, ప్రతి సంబంధంలో కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ అట్లా తప్పించుకొని వెళ్ళిపోవాలి. అది జిత అంటే, అదొక వాల్యూ. అర్థమైందా? నిర్మాణ నిర్మోహ జిత సంగ దోషా. తర్వాత వినివృత్త కామాహ, అన్నీ కోరికలు, బంధించే కోరికలన్నీ కూడా వినివృత్త. కోరికలు నేను వదిలిపెట్టక్కర్లేదు, నన్ను వదిలిపెట్టేటి పోతాయి. ఎందుకంటే వీడి దగ్గర ఉండి ఏం ప్రయోజనం, వీడేమైనా అనుభవిస్తాడా పెడతాడా? అందుకని అవన్నీ మన దగ్గర నుంచి తొలగిపోతాయి. వినివృత్త కామాహ, ఎందుకు తొలగిపోతాయి? ఈ మనిషి వివేకి, ముముక్షువు, ఏ కోరికలు నేను ఏవి కోరినా కూడా ఆ కోరుకున్నవన్నీ కూడా తాత్కాలికం, అనిత్యం, వాటిలో నిజంగా సుఖం లేదు అని తెలుసుకొని ఉన్నాడు కనుక వివేకంతో, ఆ కోరికలు ఇతని దగ్గరికి రావు. అర్థమైందా? ఎందుకంటే భ్రమ లేదు, ఈ వస్తువు వల్ల నాకు సుఖం వస్తుంది, ఈ వ్యక్తి వల్ల నాకు సుఖం వస్తుందనే భ్రమ లేదు. ఆ భ్రమ లేనప్పుడు ఆ కోరికలు వస్తాయా? అందుకని అవే అక్కడ తొలగిపోతాయి. వీడి దగ్గరికి వచ్చి ప్రయోజనం లేదు, మనం అనవసరంగా ఇంకెక్కడికన్నా పోదాం వచ్చి అక్కడికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనస్సు అంతా కూడా భగవంతుడి మీద ఉన్నది, అది అర్థం. ఎందుకంటే కోరికల జాలంలో పడిపోయినాడంటే కోరికలే దుఃఖానికి కారణం. మనం ఏది కోరినా సరే ప్రపంచంలో అనాత్మే కోరతాం, కానీ మరి ఏది ఉండదు. అనాత్మ అనిత్యం, మిథ్య అసత్యం. కనుక అసత్యమైన అనిత్యమైన మిథ్య అనాత్మని కోరుకుంటే సుఖమా వస్తుంది? ఇంత వివేకం మనసులో రావాలి. ఎలా వస్తుందది? శాస్త్ర విచారణ చేస్తూ ఉంటే, వైరాగ్యం ఉన్నప్పుడు భగవంతుడిని పట్టుకున్నామంటే ఈ విలువలన్నీ వచ్చేస్తాయి. అది వినివృత్త కామాహ, ద్వంద్వైహి విముక్తాహ. తర్వాత ఐదు. ద్వంద్వైహి అంటే సుఖ దుఃఖ జయ అపజయ, ఇవన్నీ కూడా ద్వంద్వాలు అంటారు. పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్, జీవితం అంటేనే పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్. పొద్దున భలే బాగుందండి, సాయంత్రం అయ్యేటప్పటికి ఏమిటో గడబడ కడుపులో ఫ్రెష్గా ఉన్నానండి. సాయంత్రం అయ్యేటప్పటికి ఎందుకో తల కొంచెం గిడినెస్గా ఉంది, తలనొప్పి అన్నాడు. అదే జీవితం అంటే. చూసారా, లాస్ట్ వీక్ అంతా బాగున్నదండి. 10 ఇయర్స్ బ్యాక్ ఐ వాస్ వెరీ ఫైన్ అండి. ఏమిటో ఇప్పుడు ఈ మధ్య నాకు అన్నీ మొదలైన అన్నాడు. ఎప్పుడో ఒకప్పుడు మొదలవుతాయి, ఒక స్టార్టింగ్ పాయింట్ అని ఉండాలి కదా. శరీరం మనం చెప్పినట్టు వినదు, మనసు అంతకంటే వినదు, మన ఇంట్లో వాళ్ళు అంతకంటే వినరు. అసలు ఎందుకు వినాలి, ఎందుకు వినాలి? వాళ్ళు వింటే నాకు ఆనందం అండి, వినరు కనుక నువ్వు ఆనందం వాళ్ళ ద్వారా వస్తుందని కోరుకోవాలి. ఏమండి మరీ ఇంతగా చెప్తే అసలు ఎట్లా ఉంటామండి? ఉండకపోతే పడతావు, బాధ పడాల్సి వస్తుంది. బాధ వద్దనుకుంటే దూరంగా ఉండి, అంతే. దూరంగా అంటే మెంటల్లీ బి స్ట్రాంగ్ అండ్ బోల్డ్. నా ఆయన ఉన్నాడు కదా, నాకు రెగ్యులర్ పార్ట్నర్, ఆయన వదిలిపెట్టాడు నన్ను. ఈ ఎవరిని నమ్ముకున్నా వదిలిపెడతాడు, భగవంతుడు అయితే వదిలిపెట్టాడు. అది ఆ భగవంతుడు ఇంకెక్కడికి వెళ్తాడు, కష్టం వెళ్ళడం బయటికి. వినివృత్త కామాహ ద్వంద్వైహి విముక్తాహ, ఎవరైతే ఈ యొక్క ద్వంద్వ సుఖ దుఃఖ జయ అపజయ శీత ఉష్ణాల నుంచి, అంటే వాటిని తట్టుకుంటూ ఉంటారు, సమదృష్టితో ఉంటారు, అంతేగాని పోతాయని కాదు అర్థం, సమదృష్టితో ఉంటారు. సుఖదుఃఖ సంజ్ఞైహి, ఏవైతే సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తుంటాయి, ఈ ద్వంద్వాలన్నీ సుఖాన్ని ఇస్తాయి దుఃఖాన్ని ఇస్తాయి. జయం సుఖాన్ని ఇస్తుంది, అపజయం దుఃఖాన్ని ఇస్తుంది. పొగడుతున్న ఎవరైనా పొగిడితే సుఖం, నిందిస్తే దుఃఖం, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కనుక సుఖ దుఃఖ సంజ్ఞై ద్వంద్వై విముక్తాః. తర్వాత అమూఢాః, అధ్యాత్మ నిత్యాః, అది తర్వాత చూస్తాం. అమూఢాః అంటే జ్ఞాని అనర్థం. మోహ వర్జితాః, మోహము లేనివారు అమూఢాః. మోహంలో నుంచి వచ్చిందే మూఢత్వం. మూఢ అమూఢాః, మోహం అంటే అజ్ఞానం, అమూఢాః అంటే అజ్ఞానము లేకుండా. అజ్ఞానం అంటే ఆత్మ అనాత్మ వివేకముతో కలిగిన వారు. అజ్ఞానం లేకుండా అంటే ఏది సత్యం ఏది నిత్యం, ఏది మిథ్య ఏది నిత్యం ఏది తెలుసుకున్నవాడు. నిత్య అనిత్యాలు, సత్య అసత్యాలు, మిథ్య అనృతం, సత్యం అనృతం, మిథ్య సత్యం, మాయ అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. లేకపోతే ఏం చేస్తావు, పడతాం కింద, దిగులు చింతలతోనే సరిపోతుంది జీవితం అంతా. తర్వాత ఎందుకు 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 అంటే ఎందుకు తెలియదు, ఎందుకని అడగ. ఇంకా నువ్వు చేయవలసిన విధంగా మార్గ అన్వేషణం చేయలేదు, అది అందువల్ల వస్తాయి అవన్నీ. అమూఢాః అధ్యాత్మ నిత్యాః, ఎవరైతే ఈ అధ్యాత్మ పరమాత్మ స్వరూప జ్ఞానానికి ఆలోచన అన్నమాట, పరమాత్మ స్వరూప ఆలోచనలోనే ఎప్పుడు ఎవరైతే ఉంటారో నిత్యాహ తత్పరాహ అని అర్థం. నిత్యాహ అంటే తత్పరాహ, తత్పరులై ఉంటారు. తెలుగులో కూడా అంటాం కదా తత్పరులై ఉండటం, తత్పరులై ఉండడం అంటే అదే పరమగమ్యంగా ఉండడం అన్నమాట. అధ్యాత్మ నిత్యాహ, ఆత్మ విచారణలోనే ఉండడం, బ్రహ్మజ్ఞానమునందే ఉండడం, ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉండడం, అది వాళ్ళకి రెగ్యులర్ కంపల్సరీ సాధన. అది ఒక వాల్యూ. శాస్త్రం చదవడం అనేది టైం పాస్ కాదు, అది ప్రైమరీ. అట్లా ఉంటారన్నమాట. తర్వాత శ్లోకం చదువుతాం. గచ్చంతి అని చెప్పారు, గచ్చంతి తత్ అవ్యయం పదం. వాళ్ళు ఈ విలువలు కలిగిన వాళ్ళు, ఈ ముందు చెప్పినటువంటి అన్ని సాధనలు చేసేవాళ్ళు అవ్యయం పదం గచ్చంతి అంటే ఎటువప్పుడు నశించినటువంటి ఆ యొక్క బ్రహ్మపదాన్ని పొందుతారు అంటే తాముగా తెలుసుకుంటారు అది అర్థం. గచ్చిందంటే ఎక్కడికి వెళ్ళిపోతారు అనుకోకండి, ఎక్కడికి వెళ్ళాం ఇక్కడే ఉంటాం. 6వ శ్లోకం.
నతద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.
వేదాంతం టీచింగ్ ఇది లాస్ట్ చాప్టర్, అందుకే నువ్వు ఒక్క శ్లోకం కూడా కదలడల్లే. ఎందుకంటే 16, 17 అన్నీ కూడా సాధనాలు. 18వ అధ్యాయం కనీస ఉపసంహారం, అంతా చెప్పిందంతా రివైజ్ చేస్తారు. అందుకని అయిపోతున్నది ఈ అధ్యాయంతో బోధ, ఆత్మబోధ. ఈ యొక్క శ్లోకం ఉపనిషత్తుల్లో నుంచి తీసుకున్న మంత్రాలను అంత కాపీ, కృష్ణ పరమాత్మ అంత కాపీ. ఎక్కడి నుంచన్నా? ముండకోపనిషత్తు నుంచి, తైత్రీయోపనిషత్తు నుంచి. ముండకోపనిషత్తులో చెప్పబడింది, ఎత్తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం. ఇది బ్రహ్మలక్షణ శ్లోకం. బ్రహ్మలక్షణం ముండకోపనిషత్తులో చెప్పబడింది, ఆ బ్రహ్మలక్షణమే ఇక్కడ చెప్తున్నారు. కేనోపనిషత్తులో కూడా అన్యదేవ విదితాత్ అథో అవిదితాదధి బ్రహ్మలక్షణం, అదే ఇక్కడ కూడా అర్థం వచ్చేట్లు చెప్తున్నారు. తైత్రీయంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అదే స్వరూప లక్షణం మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. మాండుక్యోపనిషత్తులో కూడా నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం, అదే ఇది బ్రహ్మలక్షణ మంత్రం అంటారు. అసలు బ్రహ్మం అంటే ఏమిటండి, ఆయన లక్షణం ఏమిటి, ఎట్లా ఉంటాడు అన్నాడు. ఆయన నువ్వు చూడలేవు, అసలు అది విషయం. ఆయనని నువ్వు ఒక వస్తువుగా చూడలేవు, చూడబడేది కాదు. ఏది చూడబడేది కాదో అది బ్రహ్మము. ఇదండి లక్షణం, ఏది చూడబడేది కాదు అది బ్రహ్మ లక్షణం అన్నాడు. చూడబడేది కాకుండా ఏదండి ఉన్నది? చూసేవాడు కనుక చూసేవాడే బ్రహ్మము. చూడబడేది బ్రహ్మం కాదు, తెలుసుకొనబడేది బ్రహ్మం కాదు. ఇంకా వివరంగా చదవాలి ఈ మంత్రం, ముఖ్యమైన మంత్రం ఈ ఈ యొక్క అధ్యాయంలో వచ్చే వారం చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.